సో మనం ఈరోజు శ్రీమద్ భాగవతం 4వ స్కందం 29వ అధ్యాయం 56వ శ్లోకం నుంచి చర్చించుకుంటాము. సో మనం చూస్తున్నాం నారదముని ఇంకా ప్రాచీని బర్హి రాజా ఇద్దరి మధ్యలో సంభాషణ జరుగుతుంది. సో నారదముని పురంజనుని యొక్క ఉపాఖ్యానం మొత్తం వివరించిన తర్వాత దాని అర్థం ఏంటో, అది ఎవరి గురించో అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా డీటెయిల్గా వివరించారు. దీని తర్వాత ఇదంతా విన్న తర్వాత ఇప్పుడు ప్రాచీని బరికి కొన్ని ప్రశ్నలు, సందేహాలు వస్తాయి. సో ఆయన ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు నారదుని, దానికి సమాధానం నారదుని ఇస్తారు. సో అది ఈరోజు మరియు రేపు చర్చించుకుందామంట. సో మంగళాచరణ చేసుకొని మొదలు పెడదాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామేనితే నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామిని గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపాసింధూభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ. సో 56వ శ్లోకం. రాజోవాచ శ్రుతం అన్వీక్షితం బ్రహ్మన్ భగవాన్ యద్ అభాషత నైతజ్జానన్నత్యుపద్యాయ కిం న భ్రూయుర్విదుర్యది. సో రాజు ఇప్పుడు బ్రాహ్మణుడు ఇక్కడ అంటే నారదమునితో ఏమంటున్నారంటే, ఓ ప్రియమైన నారద, నువ్వు ఏవైతే చెప్పావో అవన్నీ కూడా నేను ఎంతో జాగ్రత్తగా విన్నాను. ఇదంతా కూడా నేను విన్న తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఎవరైతే ఆచార్యులు గురువులు నాకు చెప్పారో, ఈ విధంగా కర్మకాండే కార్యక్రమాలు చేయమని నన్ను సూచించారో, వాళ్ళకి అసలు ఈ మీరు చెప్పిన ఈ రహస్యపూర్వకమైన ఈ జ్ఞానం అనేది వాళ్ళకు తెలియదు అనే విషయాన్ని నేను గ్రహించాను. ఎందుకంటే ఒకవేళ వాళ్ళకు మీరు చెప్పిన జ్ఞానం తెలిసి ఉంటే వాళ్ళు నాకు ఈ విషయాల్ని వివరించేవారు ముందే. సో నారదముని ఇప్పుడు వివరించారు ప్రాచీన వరికి, ఈ కర్మకాండ జ్ఞానకాండ ఇవన్నీ కూడా వేస్ట్, మనం చేసుకోవాల్సింది ఏంటిది, భక్తి, అదొక్కటే మార్గం, భక్తి చేసుకొని భగవద్ధామానికి తిరిగి వెళ్ళాలి. సో భక్తి చేసుకోమని ఇక్కడ ఆయన చెప్పారు ప్రాచీన వరికి. ఇవన్నీ కర్మకాండ యజ్ఞాలని వదిలేయి అనేసి నారదముని చెప్పారనమాట ఎవరికి, ప్రాచీన వరికి. సో ఇప్పుడు ప్రాచీన వరికి అర్థమైంది ఏంటంటే, ఓకే, ఇప్పటివరకు నాకు చెప్పిన వాళ్ళందరూ కూడా టీచర్స్ కానీ గురువులు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళకి సరిగ్గా జ్ఞానం లేదు అని. సో అలాగే జీవితం యొక్క ఉద్దేశ్యం గురించి వాళ్ళకి అసలు జ్ఞానం లేదు. అలాగే ఈరోజు కూడా ప్రభుపాల ద్వారా రాస్తున్నారు, చాలామంది టీచర్ల పేరుతో చలామణి అవుతున్నారు స్కూల్లో కాలేజీల్లో, లేకపోతే ఇంకా ఎక్కడైనా కానీ గురువుల పేరుతో, లేకపోతే నాయకుల పేరుతో, మేము లీడర్లము నాయకులము అలా ఎంతోమంది. కానీ వాళ్ళకేంటంటే జీవితం యొక్క ఉద్దేశ్యం తెలియదు. జీవితం పరం, మనిషి జీవితం యొక్క పరం ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటి అది తెలియదు వాళ్ళకి. కానీ వాళ్ళు టీచర్లుగా చలామణి అవుతున్నారనమాట. సో వీళ్ళని భగవద్గీతలో మాయాపహృత జ్ఞాన, వారి యొక్క జ్ఞానాన్ని మాయ అపహరించేసింది అని దీని అర్థం. సో అసలైన జ్ఞానం అంటే ఏంటిది, వేదైశ్చ సర్వీర్ అహమేవ వేద్యో వేదాంత కృత్ వేద విధివచాహం. కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు వేదైశ్చ సర్వీర్, అన్ని వేదాల యొక్క సారం ఏంటంటే నన్ను తెలుసుకోవడమే. వేదాలు అంటేనే జ్ఞానం, వేదాంత అంటే అంతం, జ్ఞానానికి అంతం, ఇంకా అంతకనే పైన ఇంకా వేరే జ్ఞానం ఏం లేదు వేదాలకు మించి. సో అంత సంపూర్ణ జ్ఞానం యొక్క లక్ష్యం ఏంటంటే భగవంతుడు కృష్ణుడిని అర్థం చేసుకోవడం. ఎవరైనా భగవంతుడు కృష్ణుని అర్థం చేసుకున్నారంటే వారికి సరైన జ్ఞానం ఉన్నట్టు. ఒకవేళ భగవంతుడు కృష్ణుని అర్థం చేసుకోలేదు, కృష్ణుడు అంటే ఎవరో తెలీదు, కాకపోతే వాళ్ళు పిహెచ్డీ చేసినా, ఎన్ని డిగ్రీలు సంపాదించినా, ఎన్ని కాలేజీల్లో చదివినా కానీ వేస్ట్ అనమాట, వాళ్ళు చదువురాని దద్దమ్మలాగా. సో ఆ విషయాన్ని మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలన్నమాట. పిహెచ్డీ డిగ్రీ, ఈ డిగ్రీ, ఆ డిగ్రీ ఉన్నంత మాత్రాన, పెద్ద యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయిపోయినంత మాత్రాన వాళ్ళకి జ్ఞానం ఉందని మనం అనుకోకూడదు. ఒకవేళ కృష్ణుడి గురించి వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు అజ్ఞానులే అనే విషయాన్ని మనం గ్రహించాలి. సో అందుకని ఇక్కడ మనకి ప్రభుపాల గారు చెప్తున్నారు, ఈ ముహూర్తంలో, ఈ సమయంలో, ఈ సమయాల్లో చర్చిలు కానీ, మందిరాలు కానీ, మాస్కులు కానీ, మస్జిద్లు కానీ, ఇవన్నిటికీ ఇవాళ రేపు ప్రజలు వెళ్ళాలనుకోవట్లేదు, ఆసక్తి చూపించట్లేదు. ఎందుకంటే అక్కడున్న పూజారులు కానీ, లేకపోతే అక్కడున్న మోల్లాలు కానీ, లేకపోతే అక్కడున్న ఫాదర్లు కానీ, వాళ్ళు ఏంటంటే ఎవరైతే వాళ్ళ మందిరాలకు కానీ, మాస్కులు కానీ, మస్జిద్లు కానీ, చర్చిలకు వస్తే వాళ్ళకి భగవద్ జ్ఞానాన్ని వాళ్ళు ప్రసాదించట్లేదు, జీవితం యొక్క పరముద్దేశం గురించి వాళ్ళు తెలియజేయట్లేదు జనాలకి, అవునా? సో మీరు ఏదైనా మందిరానికి వెళ్ళండి, సో వాళ్ళు మీకు వెళ్ళగానే మీకు మనిషి జీవితం యొక్క ఉద్దేశం ఏంటి, మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి నేర్పిస్తారా? లేదు. వాళ్ళకి ఈ డబ్బు కావాలంటే డబ్బు ఇచ్చేయండి, ఈ పూజ చేసి పంపించేస్తాం అంతే, అది కాదనమాట. అసలైన ఉద్దేశం, మందిరాల యొక్క లక్ష్యం ఏంటంటే ఈ యొక్క వేదిక శాస్త్రాల్లో భగవద్గీత భాగవతంలో విషయాల్ని సాధారణ ప్రజలు ఎవరైతే వస్తారో వాళ్ళకి బ్రాహ్మణులు పూజారులు వాళ్ళు వర్ణించాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, మనిషి జీవిత ఉద్దేశం ఏంటనేది తెలియజేయాలి. అది తెలియజేయకుండా ఓన్లీ డబ్బులు తీసుకొని పూజ చేసేసి పంపించడం కాదు. సో అందుకనే ఈ విషయం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే అందుకే ఇవాళ రేపు ఎవరైతే బాగా చదువుకున్నారో వాళ్ళు ఇలాంటి మందిరాలకు వెళ్ళి వాళ్ళకి అంత ఆసక్తి కలగట్లేదు, ఏంటిది మందిరాలకు వెళ్ళడం ఎందుకు, అవసరం ఏంటి? సో భగవంతుడిని విశ్వసించడం లేదు, భగవంతుడు అంటేనే విశ్వాసం లేదు. అచ్చా మందిరాలకు వెళ్ళే వాళ్ళందరూ మూఢనమ్మకాలు, లేకపోతే వాళ్ళకి ఏదో అంధవిశ్వాసులు అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు మందిరాలకు కూడా వెళ్ళట్లేదు, వాళ్ళకి సరైన జ్ఞానం కూడా పొందటం లేదు, ఎందుకంటే స్కూల్ కాలేజీలో కూడా సరైన జ్ఞానం ఇవ్వరు కదా. అందుకనే ప్రభుపాదులు వారు ఇస్కాన్ని స్థాపించారు, ఎందుకంటే మందిరాలు వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు అందులో పూజారులు అవి చేయట్లేదు, సరైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎవరికి పంచట్లేదు, వాళ్ళకే చాలామందికి సరిగా తెలియదు. సో అలాగే స్కూల్లో కాలేజీలో ఎలాగో చెప్పరు. సో అందుకనే చదువుకున్నా కానీ వాళ్ళకి కృష్ణుడి గురించి ఏమీ తెలియదు, భగవంతుడి గురించి ఏమీ తెలియదు, జీవితం యొక్క ఉద్దేశం ఏంటో తెలియదు. సో అందుకనే మన ఆచార్యులు గోస్వాములు, షడ్గోస్వాములు ముందు నుంచే ఇలా ఎవరైతే కర్మకాండీయ కార్యక్రమాల్లో నియుక్తమైన పూజారులు బ్రాహ్మణులు ఉంటారు కదా, వాళ్ళకు భిన్నంగా వీళ్ళు ఉండేవారు. ఇంకా వీళ్ళు మన వైష్ణవులు ఎలా భక్తి చేసుకోవాలో దానికోసం కావాల్సిన గ్రంథాలు రచించారు, ఎలాగైతే సనాతన గోస్వామి హరిభక్తి విలాస రచించారు వైష్ణవులందరికీ ఎలా మార్గదర్శనం చేయడానికి, ఎలా భక్తి చేసుకోవాలి. సో భక్తి గురించి వాళ్ళు ఇలా ప్రచారం చేశారు, ఎలా భక్తి చేసుకోవాలి, వాళ్ళు నిజ జీవితంలో ఆచరించి మనకు నేర్పించారు. సో అందుకని ఇలా మనం ఆచార్యుల ద్వారా మనం నేర్చుకోవచ్చు అన్నమాట. సో ఈ కృష్ణ భావనామృత యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఇదే, ఎవ్వరూ నేర్పించట్లేదు భగవంతుడి గురించి, భక్తి గురించి, భగవద్గీతలో భాగవతంలో ఉన్న విషయాల్ని. అందుకనే ప్రభుపాదులు వారు ఈ ఇస్కాన్ సంస్థను స్థాపించారు, ఈ కృష్ణ భావనామృతాన్ని స్థాపించారు, ప్రచారం చేస్తున్నారు, ఇదే ఉద్దేశం. తద్వారా అందరూ మనిషి జీవితం యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకొని వాళ్ళ జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చని. 57వ శ్లోకం. సంశయోత్ర తూ మే విప్ర సంచిన్నస్తత్కృతో మహాన్ ఋషయోపీహి ముహ్యంతి యత్ర నేంద్రియా వృత్తయః. సో ఇప్పుడు ప్రాచీని వరి నారదు నుంచి విన్నాడు. ఫస్ట్ విషయం అర్థమైంది ఏంటంటే, నాకు ఇప్పటివరకు చెప్పిన గురువులు అందరూ కూడా బోగస్వాలు, వాళ్ళకి ఏం తెలియదు సరిగ్గా. ఏదో నన్ను కర్మకాండలు చేయి, ఆ యజ్ఞాలు చేయి, పశువుల్ని చంపు అనేసి నాకు చెప్పేసి నన్ను ఈ యజ్ఞాల్లో కూర్చోబెట్టేశారు. కానీ ఇదంతా అసలైంది కాదు, అసలైన జ్ఞానం కాదు, వాళ్ళకి సరైన జ్ఞానం లేదనే విషయాన్ని మీ వాక్యాలు విని నాకు అర్థమైంది. కానీ ఇప్పుడు మీ వాక్యాలు విన్న తర్వాత, మీ లెక్చర్ విన్న తర్వాత నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. అవేంటంటే, మొదటిది ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే, రాజు మీరు చెప్పిన ఆదేశాలు నాకు, ఇంకా నా యొక్క గురువులు చెప్పిన ఆదేశాల్లో వ్యత్యాసం ఉంది, వ్యతిరేకంగా ఉన్నాయి. ఆయన చెప్పింది మీరు చెప్పింది విరుద్ధంగా ఉన్నాయి ఆదేశాలు. సో తద్వారా నాకు ఇప్పుడు ఈ భక్తి, జ్ఞానము, వైరాగ్యము వీటి మధ్య తేడా నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. నాకు ముందు ఎన్నో సందేహాలు ఉండే విషయాల పట్ల, కానీ మీరు నా సందేహాలన్నీ కూడా తీర్చేశారు. సో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మహామహా ఋషులు, మునులు కూడా జీవితం యొక్క పరముద్దేశం గురించి విమోహితులై ఉంటారు, వాళ్ళకు కూడా సరిగ్గా తెలీదు. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో ఇలా ఇంద్రియ తృప్తి గురించి, జీవితం యొక్క ఉద్దేశం గురించి చాలామందికి తెలియదు. ఇంద్రియ తృప్తం చేయకూడదు అని, జీవిత ఉద్దేశం అంటే ఏంటి అని. సో భక్తి మార్గంలో ఇంద్రియాలని భోగించడం అనేది లేదు, అక్కడ మొత్తం భగవంతుడి యొక్క ఇంద్రియాలని సంతృప్తిపరచడం, ఇదే భగవంతుడి భక్తి చేసుకునే భక్తి విధి విధానం. సో తద్వారా ఇవాళ రేపున్న వాళ్ళు కొంతమంది ఇలాంటి పురోహితులు, పూజారులు, వాళ్ళకేంటంటే ముఖ్యంగా ఇంద్రియాలని భోగించుకోవడం ఇష్టం వాళ్ళకి. సో అందుకే వాళ్ళకి భక్తి గురించి ప్రచారం చేయరు, వాళ్ళు భక్తి చేసుకోరు, ఎందుకంటే భక్తిలో ఇంద్రియ భోగం లేదు కదా. అందుకని కర్మకాండలు అయితే ఇంద్రియ భోగం, ఈ కర్మ చేసుకో, ఈ యజ్ఞం చేయి, నీకు ఇలా భోగించుకోవడానికి కావాల్సినన్నీ దొరికిపోతాయి. సో అందుకే వాళ్ళు కర్మకాండనే, మీరు ఈ యజ్ఞం చేయండి, ఆ పూజ చేయండి, ఆ వ్రతం చేయండి, ఇలా ఇలా చేయండి అన్నీ ఇవే నేర్పిస్తారన్నమాట. మీకు భక్తి గురించి నేర్పించరు, భగవంతుడి భక్తి ఎలా చేసుకోవాలి దాని గురించి నేర్పించరు. సో అందుకనే చాలామంది బ్రాహ్మణులు, పూజారులు, పురోహితులు ఈ కృష్ణ భావనామృత ఆందోళనానికి కొంచెం వ్యతిరేకంగా కూడా ఉంటారు. వాళ్ళు మీకు నెగిటివ్గా కూడా చెప్పొచ్చు, ఇస్కాన్ వాళ్ళు కరెక్ట్ కాదు, ఇస్కాన్ వాళ్ళు సరిగ్గా చేయట్లేదు, అలాంటి ఎన్నో నెగిటివ్గా ఇస్కాన్ గురించి కూడా మీకు చెప్పొచ్చు, కృష్ణ భావనామృతం గురించి చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు తట్టుకోలేరన్నమాట, అరే వీళ్ళందరూ భక్తులైపోతే మరి మాకేమవుతుంది, మా గత ఏమవుతుంది, మా జీవితాలు ఏమైపోతాయి, మా జీవనోపాధి ఏమైపోతుంది. వాళ్ళకి ఎప్పుడు ఇదే చింత అన్నమాట. మనుషులకి భక్తి గురించి తెలియజేయాలి, జీవితం యొక్క ఉద్దేశం తెలియజేయాలి అనే ఉద్దేశం లేదు వాళ్ళకి. సో అందుకనే చైతన్య మహాప్రభు సమయం నుంచి ఇలాంటి బ్రాహ్మణులు, బాపనాలు, ఇంకా లేకపోతే వేరే పూజారులు, పురోహితులు అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి భక్తి గురించి తెలియదు, ఆ కర్మకాండ పిచ్చి ఒకటే ఉందన్నమాట. రకరకాలు ఇప్పటికి కూడా నడుస్తూ ఉంది, చాలామంది భక్తి మార్గంలోకి వచ్చిన, ఇస్కాన్లోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా కర్మకాండ పిచ్చి వదులుకోలేకపోతున్నారు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది కదా. సో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఇలాంటి కొంతమంది ప్రీస్ట్స్, అంటే ఇలాంటి కొంతమంది పూజారులే లేకపోతే బ్రాహ్మణులే వెళ్ళి చైతన్య మహాప్రభు సమయంలో కూడా వెళ్ళి కాజీ, ముస్లిం అక్కడున్న రాజుకి, కాజీకి వచ్చి వెళ్ళి కంప్లైంట్ చేశారు చైతన్య మహాప్రభు వ్యతిరేకంగా. ఓ వీళ్ళందరూ ఏంది హరినామం చేస్తున్నారు, ఇంత గట్టి గట్టిగా శబ్దం చేసుకుంటూ కీర్తన చేస్తున్నారు, మాకు చాలా డిస్టర్బ్ అయిపోతుంది, ఇలా మా హిందూ ధర్మంలో ఇలా చెప్పలేదు. సో ఇలా అనేసి కంప్లైంట్ చేశారన్నమాట. సో కంప్లైంట్ చేసింది ఎవరు, ముస్లిం గవర్నమెంట్కి, హిందువులే, ఇలాంటి బ్రాహ్మణులే, భక్తి, జీవిత ఉద్దేశం, శాస్త్రాలు తెలియని వాళ్ళు, శాస్త్రాల యొక్క సారం తెలియని వాళ్ళు, కృష్ణుడి గురించి తెలియని వాళ్ళు, భక్తి గురించి తెలియని వాళ్ళు, యుగధర్మమైన హరినామ సంకీర్తన గురించి తెలియని వాళ్ళు, ఇలాంటి హరినామ సంకీర్తన చేసేవారిపైన వ్యతిరేకంగా కంప్లైంట్ చేశారన్నమాట. చైతన్య మహాప్రభు పైన వ్యతిరేకంగా కంప్లైంట్ చేశారు చాంద్ కాశీకి. అప్పుడు కాశీ వచ్చేసి ఆయన ఏం చేశారంటే, అప్పుడు భక్తులందరూ హరినామ సంకీర్తన చేస్తుంటే వచ్చేసి మృదంగం పగలగొట్టేసి అందరు భక్తులకి బెదిరించేశారు చాంద్ కాశీ యొక్క సైనికులు. ఇంకొకసారి మీరు గనక ఇలా హరినామ సంకీర్తన చేస్తే మిమ్మల్ని జైల్లో వేసేస్తామని. సో అప్పుడు ఇంకా హరినామ సంకీర్తన చేయడం ఆపేస్తే, అప్పుడు చైతన్య మహాప్రభు స్వయంగా వచ్చి చూశారు, ఏంటి హరినామ సంకీర్తన ఎందుకు చేయట్లేదు? ఆ సమయంలో అక్కడ చైతన్య మహాప్రభు లేకుండే. సో తర్వాత వచ్చి చూశారు, ఏమైంది, ఎందుకు మీరు అందరూ ఇంత బాధతో బాధపడుతున్నారు, ఎందుకు హరినామ సంకీర్తన చేయట్లేదు అంటే, ఇలా చాంద్ కాజీ వాళ్ళకు ఎవరో కంప్లైంట్ చేశారు, మన హిందువులు బ్రాహ్మణులు వెళ్ళి మనకు వ్యతిరేకంగా, సో అందుకనే వాళ్ళు వచ్చి ఇలా మృదంగాన్ని పగలగొట్టేశారు, మాకు బెదిరించి వెళ్ళారని. అలాగా సరే, ఇప్పుడు అలాగైతే మనము ఈ కాజీకి, ఈ సర్కారీ గవర్నమెంట్కే వ్యతిరేకంగా మనము ఒక పెద్ద ఆందోళన చేద్దామంట, మీరందరూ కూడా ఈ యొక్క ఆందోళనలో పాల్గొనండి అని వ్యతిరేకంగా నిరసన ప్రకటించారన్నమాట. చైతన్య మహాప్రభు కీర్తన చేసుకుంటూ పెద్ద పెద్ద మషాల్, అంటే చేతిలో కర్ర ఉంటుంది, కర్ర పైన గుడ్డ ఉంటుంది, గుడ్డకి నెయ్యి ఉంటుంది, నెయ్యిలో ఆ మంట పెట్టి మషాలు తీసుకొని వెళ్తారనమాట. అలా అందరినీ రమ్మంటారు తీసుకొని. సో అలా వేలాది మంది కలిసి చైతన్య మహాప్రభు వెనకాల వెళ్తారు, హరినామ సంకీర్తన చేసుకుంటూ వెళ్ళి చాంద్ కాజీ వాళ్ళ ఇంటికి వెళ్తారు. సో వెళ్ళి అక్కడ ఆయనకి గుణపాఠం నేర్పిస్తారనమాట. సో తర్వాత చాంద్ కాజీ భయపడి ఒప్పేసుకుంటారనమాట, మీరు ఎంత సంకీర్తన చేసుకోవాలంటే చేసుకోండి, నేను మిమ్మల్ని, నా వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని ఎప్పటికీ కూడా ఆపరు అని రాసిచ్చేస్తారు. సో ఇలాంటి కొంతమంది బ్రాహ్మణులు ఎవరైతే కర్మకాండయే జీవిత ఉద్దేశం, ఇలా రకరకాల యజ్ఞాలు, పూజలు, వ్రతాలు అవన్నీ చేసుకొని ఆ తద్వారా రకరకాల భౌతిక లాభాలని పొంది వాటిని భోగించుకొని లేకపోతే స్వర్గానికి వెళ్ళడం, ఇలాంటిదే ఉద్దేశం అన్నమాట వాళ్ళది జీవిత ఉద్దేశం అనుకొని జీవించే వాళ్ళని కర్మ జడ స్మార్త అని రాశారు ఇక్కడ తాత్పర్యంలో. నేను చెప్పే ప్రతి పాయింట్ తాత్పర్యంలో ఉంది, ఓకేనా? సో ఇలాంటి వాళ్ళనమాట, ఇలాంటి కర్మకాండీయ కార్యక్రమాల్లోనే నిమగ్నమై ఉండి జీవించే బ్రాహ్మణులను ఏమంటారంటే కర్మ జడ స్మార్త బ్రాహ్మణులు అనమాట. సో ఇలాంటి వారికి ఏంటంటే దురదృష్టవశాత్తు వాళ్ళకి అసలు సారమేంటో, భక్తి ఏంటో, శాస్త్రాలు అంటే ఏంటో తెలియవు అనమాట. కృష్ణుడు అంటే తెలియదు, భక్తి అంటే ఏంటో తెలియదు, మనిషి జీవిత ఉద్దేశం అంటే ఏంటో తెలియదు. అందుకని ఇలాంటి ధర్మాల్ని వదిలేసేయి అని కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి చెప్తాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. చూడండి, ఇలా ఒక్కొక్కరు ఇదే ధర్మం, ఇలాంటి కర్మకాండే నా అసలైన ధర్మం అనుకొని జీవించేస్తున్నారు. కానీ అలాంటిది వదిలేయి. అసలైన ధర్మం ఏంటంటే భగవంతుడికి శరణాగతం అవ్వడం, భగవంతుడికి భక్తి చేసుకోవడం, భగవంతుడికి సేవ చేసుకోవడం, ఇదే అసలైన ధర్మం, ఇదే అంతిమ ధర్మం. ఇంతకన్నా గొప్ప మించిన ధర్మం ఏది లేదు. 58వ శ్లోకం. కర్మాణ్యరాభతే యేన పుమానిహ విహాయతం అమూత్రాణ్యేన దేహేన జుష్టాని సయదశ్నుతే. సో ఇక్కడ ఆయన అంటున్నాడు, ఈ యొక్క జీవాత్మ ఈ శరీరంలో రకరకాల కార్యాలు చేస్తుంది, దాని ఫలితాలు వచ్చే జన్మలో అనుభవిస్తుంది. అది నాకు అర్థమైంది. ఇప్పుడు ఆయన ప్రశ్న ఏంటో నెక్స్ట్ చెప్తారు. సో ఆయన ప్రశ్న ఏంటంటే బేసికల్గా అడిగేది ఏంటంటే, ఈ శరీరంలో ఏవో కార్యాలు చేస్తే దాని ఫలితాలని ఇంకో శరీరంలో అనుభవించడం ఏంటి? ఈ విషయం నాకు అర్థం కావట్లేదు అన్నమాట. ఎందుకంటే ఈ శరీరంలో ఇతను మనిషి శరీరం లభించింది, మరి నెక్స్ట్ జీవితంలో ఆయనకు మనిషి శరీరం లభించవచ్చు, లభించకపోవచ్చు. సో అసలు ఇది ఎలా, ఇతను ఇక్కడ చేసిన కార్యాలకి ఫలితాలు, కష్ట సుఖ అవి భోగించేది నెక్స్ట్ జీవితంలో అది ఎలా జరుగుతుంది? ఎందుకంటే శరీరం చేంజ్ అయిపోతుంది కదా. సో అదే ఇక్కడ అడుగుతున్నాడనమాట. నెక్స్ట్ క్లియర్ చేస్తారు ఇంకో నెక్స్ట్ శ్లోకంలో. ఇది వేదావిదాం వాద శ్రూయతే తత్ర తత్ర కర్మ యత్ క్రియతే ప్రోక్తం పరోక్షం న ప్రకాశతే. ఎవరైతే వేదిక శాస్త్రాల్లో నిపుణులో, పండితులో, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మనం అందరం కూడా ఇప్పుడు అనుభవించేదంతా కూడా మన పూర్వపు జన్మపు యొక్క కర్మల యొక్క ఫలితం ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. కానీ నేను స్వయంగా చూసేది ఏంటంటే, మనం ఏ శరీరంలో శ్రమించామో పోయిన జన్మలో, ఇప్పుడు ఆ శరీరం మనకు లేదే, ఆ శరీరం నశించిపోయింది. సో అలాంటిది వేరే శరీరంలో, ముందొక శరీరంలో మనం ఏవో కార్యాలు చేస్తే ఆ శరీరంలో మనము భోగించవలసిన ఆశ చేసిన కార్యాలకి ఫలితాలు ఇప్పుడు వేరే శరీరంలో లభిస్తున్నాయే. సో ఆయన బాధ ఏంటంటే అక్కడ శరీరాల్లో ఏం జరిగినా ఇప్పుడు ఈ శరీరంలో మనం ఎలా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము అంటే వేరే ఉంటుంది కదా, వేరే అయిపోయింది కదా, శరీరం మారిపోయింది కదా అని అన్నమాట. సో మనం ఎలా ఆ శరీర యొక్క ఫలితాలని మనం ఇప్పుడు అనుభవించగలము అని అర్థం కావట్లేదు. సో అందుకనే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే అసలు మనకి ఎలా తెలుస్తుంది ఈ ఫలితాలు మనం అనుభవిస్తున్నాం లేకపోతే ఇవి అనుభవించాలి, ఎందుకంటే శరీరం అంతా నశించిపోయింది కదా. సో ఇక్కడ మనకి ఎలాగో ఆన్సర్ చెప్తారు ప్రభుపాద వారు, ఇప్పుడే చెప్పేస్తారు, నా అర్థముని కూడా వివరిస్తారు తర్వాత. మనకు ముందు కూడా చాలామందికి తెలుసు మనకు సూక్ష్మమే దేహం ఇంకా స్థూల దేహం రెండు ఉంటాయి. గ్రాస్ బాడీ, ఇప్పుడు మనం కనిపించేది స్థూల దేహం, పంచమహాభూతాలతో నిర్మితమైన స్థూల దేహం. అలా కాకుండా మనస్సు బుద్ధి అహంకారంతో కూడుకున్నది సూక్ష్మదేహం. సో ఈ పంచమహాభూతాలతో ఉన్న స్థూల దేహాన్ని మాత్రమే మనం త్యాగం చేస్తాం, త్యజిస్తాం మృత్యు సమయంలో. సూక్ష్మదేహం మనస్సు బుద్ధి అహంకారం ఆత్మతో పాటే, ఆత్మ ఈ సూక్ష్మదేహంలో ప్రయాణిస్తూనే ఇంకొక శరీరాన్ని ధరిస్తుంది. అంటే మీకు ఇప్పుడు ఉండే మనస్సు బుద్ధి అహంకారం అనేది ముందున్న శరీరంలో ఉన్నప్పుడు కూడా అదే మనస్సు బుద్ధి అహంకారం ఉంది. ముందు ఎన్ని శరీరాలు మీరు ధరించారో అన్ని శరీరాల నుంచి మనం శరీరం మారుతున్నప్పుడల్లా మనస్సు బుద్ధి అహంకారం అదే ఉంటుంది. సూక్ష్మదేహం అదే సూక్ష్మదేహం ఆత్మతో పాటు ప్రతి శరీరంలో ప్రయాణిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక కామన్ ఫ్యాక్ట్ ఉందన్నమాట. సో ఈ స్థూల శరీరం అనేది అసలు చెప్పాలంటే ఈ సూక్ష్మదేహం మీద ఆధారపడి ఉంటుంది. సూక్ష్మదేహం మీద ఆధారపడి ఈ యొక్క స్థూల శరీరం నిర్మితమవుతుంది. ఈ విషయాల్ని ఇంకా బాగా నారదముని ఇప్పుడు వచ్చే శ్లోకం నుంచి వర్ణిస్తారు. సో అప్పుడు మనం ఇంకా చూద్దామంటే డీటెయిల్గా. నారద ఉవాచ ఏనైవారభతే కర్మ తేనైవామూత్ర తత్పుమాన్ భుంక్తే హ్యవ్యవధానేన లింగేన మనసా స్వయం. సో నారదుని చెప్తున్నాడు ఏమని, ఈ యొక్క జీవాత్మ ఈ యొక్క భౌతిక శరీరం ఈ యొక్క స్థూల శరీరం ద్వారానే రకరకాల కార్యాలు చేస్తుంది అవునా. సో కానీ మనము ఏ ఇప్పుడు చెయ్యి ఉందనుకోండి, చెయ్యి ఏం కార్యం చేయాలో దానికి ఎవరు చెప్తారు, మన బుర్ర మైండ్ నుంచి అవునా, మన మనస్సు నుంచి, మనస్సు బుద్ధి అహంకారం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం మన యొక్క ఈ యొక్క చెయ్యి కానీ శరీరం కానీ రకరకాల కార్యాలు చేస్తుంది, పనిచేస్తుంది. సో మనస్సు నుంచి ఆర్డర్స్ వస్తాయి. సో ఈ సూక్ష్మదేహం ఆర్డర్ వేస్తుంది, అప్పుడు మన స్థూల దేహం దాని ప్రకారం పనిచేస్తుంది. అది విషయం అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి మనము మృత్యు అయిపోయినప్పుడు మన స్థూల దేహం నశించిపోయినా కానీ ఇంకా సూక్ష్మదేహం ఉంది. అసలు మనం బాధ సుఖము దుఃఖము అనుభవించేది మనస్సులో, మన చెయ్యి అనుభవించదు సుఖం దుఃఖం. ఆ యొక్క అనుభవం అనేది మనకి ఎలా ఎక్కడ తెలుస్తుంది, మన మనస్సులో, మన బుద్ధి అహంకారంలో. ఈ సూక్ష్మదేహంలో యాక్చువల్లీ మనము సుఖ దుఃఖాల యొక్క అనుభవాన్ని అనుభవిస్తాం. కనుక మనము ఎన్ని శరీరాలు చేంజ్ చేసినా మనం అనుభవించేది మాత్రం ఎక్కడ, మనస్సులో, మైండ్లో అవునా. ఈ భౌతిక అనుభవాలన్నీ కూడా ఎక్కడ మనం అనుభవించేది, మనస్సులో. కాబట్టి మీరు ఎన్ని శరీరాలు మార్చేసినా మీ అనుభవం మాత్రం కలిగేది మనస్సులో, కాబట్టి అది కంటిన్యూ అవుతుంది, మనస్సు మీతో పాటే ఉంటుంది. ఎన్ని శరీరాలు మారినా మీ మనస్సు మాత్రం మారదు కదా, ఆ మనస్సు అలాగే వస్తుంటుంది. మనస్సు అహంకారం బుద్ధి అవి మీతో పాటే ప్రయాణిస్తున్నాయి, ఎన్నో శరీరాల నుంచి ప్రయాణిస్తూ వస్తున్నాయి. సో అవి అనుభవిస్తాయన్నమాట. సో మీరు మృత్యు చెందినప్పుడు కూడా, ఒక వ్యక్తి మృతి చెందినప్పుడు అప్పుడు మీకు నెక్స్ట్ ఏం శరీరం లభిస్తుంది అది మీకు ఎలా తెలుస్తుంది, నెక్స్ట్ ఏం శరీరం లభిస్తుంది అని ఎలా తెలుస్తుంది అంటే మీ సూక్ష్మదేహంలో, మీరు సూక్ష్మదేహంలో ఎటువంటి కోరికలు ఉన్నాయి, మీరు సూక్ష్మదేహంలో మనస్సులో ఏమేమి కోరుకున్నారు, ఎలాంటి దేహం కోరుకున్నారు, ఎలాంటి శరీరం కోరుకున్నారు, లేకపోతే మీరు కోరికలు తీర్చుకోవడానికి కావలసిన శరీరం మీరు నెక్స్ట్ జీవితంలో మీకు కర్మ అటువంటి కర్మలు చేసుకొని ఉంటే, మీకు ఆ యోగ్యత ఉంటే అప్పుడు మీకు అటువంటి శరీరం లభిస్తుంది. సో కాబట్టి ఈ సూక్ష్మదేహం అనేది చాలా ముఖ్యమైనదన్నమాట. స్థూల మనకు ఎటువంటి స్థూల శరీరం లభిస్తుంది అనేది సూక్ష్మ శరీరం మీద ఆధారపడి ఉంటుంది. అంటే మీ మనస్సులో ఉండే కోరికల ద్వారా, ఎందుకంటే మీరు చేసుకున్న కర్మలు, కానీ మీరు ఎలాంటి కర్మలు ఎలా చేస్తారు, మనం ఏం కర్మలు చేసినా అవన్నీ కూడా మన మనస్సు యొక్క ఆదేశానుసారంగా చేస్తున్నాం. సో ఫైనల్గా ఏంటంటే మన మనస్సు లేకపోతే సూక్ష్మ శరీరం మీద ఆధారపడి ఉంటుంది మన స్థూల దేహం. సో వచ్చే స్థూల దేహం కూడా. సో ప్రభుపాద వారు రాస్తున్నారు ఇక్కడ, ఇప్పుడు డార్విన్ అని ఒక వ్యక్తి ఉండేవాడు అనమాట ముందు. అతను ఇలా శరీరంలో జరిగే రకరకాల పరివర్తనల్ని రకరకాల పశు పక్షుల యొక్క శరీరాల్లో బాగా గమనించాడనమాట. ఇలా బాగా గమనించాడు, ఎంతో బాగా ఈ స్థూల శరీరాన్ని మాత్రమే గమనించాడు. పాపం ఆ మూర్ఖుడికి ఆత్మ అనే విషయం ఉంటుందని తెలీదు, అతను అజ్ఞానుడు. అలాగే అతనికి సూక్ష్మదేహం మనస్సు బుద్ధి అహంకారం ఉంటుందనే విషయం కూడా తెలీదు, అంత అజ్ఞానుడు. సో అలాంటి ఒక అజ్ఞాని ఈ శరీరాన్ని బాగా చూసి చూసి రకరకాల శరీరాల్ని చూసి అతనికి సూక్ష్మదేహం గురించి కానీ ఆత్మతత్వం గురించి ఏమాత్రం జ్ఞానం లేదు, ఒక మూర్ఖుడు అనమాట, ఒక అజ్ఞాని. అతను ఎలా ఎవల్యూషన్, ఎలా అతను ఒక సిద్ధాంతాన్ని సృష్టించాడనమాట, అతనే మనోకల్పిత సిద్ధాంతం అనమాట. ఇలా శరీరాన్ని చూసి 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 ఇలా ఒక శరీరం నుంచి ఇంకో శరీరం వచ్చింది, అలా కోతుల నుంచి మనుషులు వచ్చారు అని ఒక సిద్ధాంతాన్ని సృష్టించారు. ఇప్పుడు అది చిన్నప్పటి నుంచి స్కూల్లో నేర్పిస్తారు పిల్లలకి. సో ఇలాంటి ఒక మూర్ఖుడు, అసలు జ్ఞానం లేని, ఆత్మతత్వం సూక్ష్మ జ్ఞానం లేని మూర్ఖుడు చెప్పిన సిద్ధాంతాన్ని ఇప్పుడు స్కూల్లో కాలేజీలో నేర్పిస్తున్నారు అనమాట. అదే ఇక్కడ చెప్పారు, అందరు చదువుకున్నారు కదా స్కూల్లో కోతుల నుంచి మనుషులు వచ్చారని. సో అది చెప్పిన మూర్ఖుడు డార్విన్ అనమాట. సో ఈ డార్విన్ పాపం ఆయనకి అజ్ఞానుడు, అతనికి ఏం తెలియదు, అదే రాస్తున్నారు ఇక్కడ ప్రభుపాద వారు. సో అందుకనే అతను చెప్పిన సిద్ధాంతం అంతా కూడా తప్పు, సరైంది కాదు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్ జ్ఞానం అపోహనం చ. సో ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ రూపంలో కృష్ణుడు ఉండి అందరికి మార్గదర్శనం చేస్తూ ఉంటారు. సో ఈ పరమాత్ముడు ఆయన అన్ని చూస్తున్నాడు. మీరు ఏమేం కర్మలు చేశారు మీరు మర్చిపోయి ఉండొచ్చు, మీకు గుర్తులేదు, నేను లాస్ట్ లైఫ్లో పోయిన జన్మలో నేను ఏమి పాపాలు చేశాను, ఏం పుణ్యాలు చేశాను, ఏం కర్మలు చేశాను, నీకు గుర్తులేదు, నాకు గుర్తులేదు. కానీ ఎవరికి గుర్తుంది మరి, మీరు ఏం కర్మలు చేశారు దాని కరెక్ట్గా ఫలితం ఈ జన్మలో మీకు ఎవరిస్తున్నారు, ఎవరికి గుర్తుంది, ఎవరికి తెలుసు? అది పరమాత్ముడికి తెలుసు. ఆయన పరమాత్ముడు కూడా ఇంకొకటి ఏంటంటే ఆత్మతో పాటు ఆయన కూడా ప్రతి శరీరంలో మీతో పాటు ప్రయాణిస్తున్నాడు. మీరు ఏ శరీరం ధరించినా ఆత్మతో పాటు పరమాత్మ కూడా ప్రయాణిస్తూనే ఉన్నాడు. అవునా? ఆయన ఉపదృష్ట హనుమంత, ఆయన చేసే కార్యాలు ఏంటంటే ఎప్పుడు చూస్తుంటారు. మీరు ఏం చేస్తున్నారు అన్నీ నోట్ చేసుకుంటారు, అన్నీ నోట్ చేసుకొని తర్వాత మీకు నోట్ చేసుకున్న తర్వాత మీకు దాని ప్రకారంగా, ఓ వీడు లాస్ట్ టైంలో లాస్ట్ జన్మలో ఇటువంటి కర్మ చేశాడు కానీ దానికి ఫలితం ఇప్పుడు దక్కాలి అతనికి, ఇది కోరుకున్నాడు కాబట్టి అది నేను ఇప్పుడు ఇస్తాను. సో మీరు కోరుకున్నవి, మీరు చేసుకున్న కర్మలు మీ యొక్క ఇచ్ఛానుసారంగానే, మీ యొక్క మీరు ఏ ఫలితాలు మీకు దొక్కాలో అవి పరమాత్ముడు మీకు అందజేస్తాడు అన్నమాట ఈ శరీరంలో. శయానం ఇమం ఉత్సృజ్య శ్వసంతం పురుషోయత కర్మాత్మన్యహితం భుంతే తాదృశేనేతరేణవా. సో మనము నిద్రిస్తున్నప్పుడు కలలు కంటాం, ఆ కలల సమయంలో మనము ఈ స్థూల దేహాన్ని వదిలేస్తాం, మర్చిపోతాం. అప్పుడు మా మనస్సు బుద్ధి దీని ద్వారా మనం ఇంకో ఎన్నో శరీరాలని ధరించి ఒక్కొక్కసారి కుక్కలాగను లేకపోతే ఒకసారి దేవతలాగను అలా రకరకాల శరీరాల్ని ధరిస్తాం, రకరకాల శరీరాల్లో రకరకాల కార్యాలు చేస్తున్నట్టు కలల్లో కంటూ ఉంటాం. అదేవిధంగా ఈ యొక్క శరీరాన్ని వదిలేసినప్పుడు కూడా ఈ ఆత్మ మనం ఎలా కలల్లో రకరకాల శరీరాన్ని ధరించేస్తూ ఉంటామో అలాగే మనం ఈ శరీరాన్ని వదిలేసినప్పుడు కూడా ఈ ఆత్మ ఇదే సూక్ష్మదేహం ద్వారా రకరకాల శరీరాల్ని ధరించి వారి యొక్క పూర్వకర్మ యొక్క ఫలితాలని అనుభవిస్తూ ఉంటాయి జీవాత్మలు. చూడండి ఇక్కడ మనకి తాత్పర్యంలో, ఇది 61వ తాత్పర్యంలో మొదటి లైన్లోనే ప్రభుపాదుల ద్వారా రాస్తున్నారు ఏమనంటే, మనము సుఖ దుఃఖాలకి ఎక్కడ మనం అనుభవిస్తున్నామంటే మనస్సులోనే, మన మనస్సు బుద్ధి అహంకారమైన సూక్ష్మ శరీరంలోనే ఈ అనుభవాల్ని మనం అంతా రుచి చూస్తున్నాం. కానీ మీరు ఇవన్నిటిని అనుభవించాలి అంటే భౌతిక రూపంలో మనకు ఒక భౌతిక శరీరం, స్థూల శరీరం అవసరం. ఓకేనా? ఎందుకంటే కార్యాలు చేయాలి అంటే మనము సూక్ష్మ శరీరం ఆ కార్యాలు చేయదు, మన స్థూల శరీరం ద్వారానే చేయిస్తుంది. కాబట్టి మనకు స్థూల శరీరం అవసరం. ఒకవేళ కొంతమందికి ఒక్కొక్కసారి వాళ్ళు చేసుకున్న కర్మల ప్రకారం వాళ్ళకి ఒక్కొక్కసారి ఏంటంటే ఒక్కొక్కరు భూతాలుగా మారిపోతారు. భూతాలు అంటే ఏంటంటే వాళ్ళకి ఏంటంటే సూక్ష్మ శరీరం మాత్రమే ఉంటుంది, స్థూల శరీరం దక్కదు. కొంతమందికి అటువంటి జన్మ దక్కుతుంది, అది భూతాలు అనమాట. సో దయ్యాలు భూతాలు ఉంటాయి కదా, ఆ భూతాలకి ఏంటంటే సూక్ష్మ శరీరం మాత్రమే ఉంటుంది, స్థూల శరీరం ఉండదు. కాబట్టి అవి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాయన్నమాట, కానీ భోగించడానికి కానీ రకరకాల కార్యాలు చేయడానికి కానీ స్థూల శరీరం లేని కారణంగా చాలా కష్టాలకు లోనై ఒక్కొక్కసారి వేరే వేరే మనుషుల యొక్క శరీరంలో ప్రవేశిస్తాయి. సో అందుకనే మనము ముక్తి అంటే అదేదో మృత్యు తర్వాత అందరికీ ముక్తి లభించేది. ఒక్కొక్కసారి అంటారు కదా, చనిపోయిన వాళ్ళు ఎక్కడ వెళ్ళారండి అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అలా అందరు దేవుడి దగ్గరికి వెళ్ళిపోరు. ఎవరైతే భక్తి చేసుకున్నారో వాళ్ళు మాత్రమే భగవంతుడి దగ్గరికి వెళ్తారు, వైకుంఠానికి వెళ్తారు. ప్రతి ఒక్కరికి వైకుంఠ ప్రాప్తి కలగదు. దానికోసం మీరు సరైన కర్మలు చేసుకోవాలి, సరైన భక్తి చేసుకోవాలి. సో అలా లేకపోతే మనం ఈ సూక్ష్మదేహంలోనే ప్రయాణిస్తూ ఉంటాం. మరి వైకుంఠం వెళ్ళినప్పుడు కూడా సూక్ష్మదేహం మీతో పట్టుస్తుందా? లేదు. అదే తేడా. మీరు ఎంతసేపు ఎన్ని జన్మలు ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో ఈ బ్రహ్మాండంలో ముల్లోకాల్లో ప్రయాణిస్తూ ఉంటారో అప్పటి వరకు మీరు దేవత శరీరం లభించినా, కుక్క శరీరం లభించినా, మనిషి శరీరం లభించినా అదే సూక్ష్మదేహం, మనస్సు బుద్ధి అహంకారం మీతో ప్రయాణిస్తూనే ఉంటుంది. ఓకే? ఎప్పుడైతే అసలైన ముక్తి అంటే ఏంటంటే, అసలైన ముక్తి అంటే ఎప్పుడైతే మీకు ఈ సూక్ష్మదేహం నుంచి కూడా మీకు ముక్తి లభిస్తుందో, ఎప్పుడైతే ఆత్మ ఈ సూక్ష్మదేహాన్ని కూడా వదిలేస్తుందో అప్పుడు ఆత్మకు అసలైన ముక్తి లభిస్తుంది. అది భగవద్ధామనికి వెళ్ళినప్పుడు ఈ సూక్ష్మదేహాన్ని కూడా ఈ యొక్క భౌతిక ప్రపంచంలోని వదిలేసి ఆత్మ మాత్రమే భగవద్ధామానికి, వైకుంఠధామానికి కానీ గోలోకధామానికి కానీ తిరిగి వెళ్తుంది. అప్పటి వరకు ఎన్ని శరీరాలు మార్చినా సూక్ష్మదేహం మాత్రం మనతో పాటే ఉంటుంది, ఆత్మతో పాటే ఉంటుంది. సో అందుకని అసలైన ముక్తి అంటే ఈ సూక్ష్మదేహం నుంచి మనకు ముక్తి. సో మనకి ఎటువంటి శరీరం నెక్స్ట్ లభిస్తుంది అంటే మన సూక్ష్మదేహంలో, మన మనస్సులో మనం ఏం చింతిస్తున్నాము దాని మీద ఆధారపడి ఉంటుంది. అందుకనే ఇక్కడ మనము ఈ భక్తి మార్గంలో, ఈ కృష్ణ భావనామృతంలో, కృష్ణ భావనామృత సంఘం, అవునా, మన ఇస్కాన్ ఏంటి, అంతర్జాతీయ కృష్ణ భావనామృత సంఘం అంటే మనము మన యొక్క మనస్సు బుద్ధి కృష్ణ భావనతో నిండి ఉండాలి. అహంకారం అనేది ఉండకూడదు. నేను భగవంతుని దాసుని, భగవంతుడి యొక్క దాసుని అనే నమ్రత భావనతో, అహంకారం లేకుండా కృష్ణుడి యొక్క చింతనతో నిండిపోయి మన మనస్సు బుద్ధి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మన సూక్ష్మదేహంలో మనం కోరుకునేది ఏంటి, నేను భగవంతుడి భగవద్ధామానికి వెళ్ళిపోతాను, భగవంతుడికి ఎల్లప్పుడూ సేవ చేసుకోవాలనుకుంటున్నాను. ఇలా ఎప్పుడైతే మీరు భగవంతుడికి భక్తి చేసుకోవాలని కోరుకుంటారో నిరంతరం, అప్పుడు మీ సూక్ష్మదేహం అలా కోరుకుంటుందో, మీ మనస్సులో మీరు కోరుకుంటారో అలా, అప్పుడు మీకు అసలైన ముక్తి లభిస్తుంది. అప్పుడు మీరు ఈ యొక్క శరీరాన్ని వదిలేసినప్పుడు సూక్ష్మదేహాన్ని నుంచి కూడా మీకు ముక్తి లభిస్తుంది. మీరు డైరెక్ట్గా కృష్ణలోకానికి, గోలోకానికి వెళ్ళిపోతారు. సో అందుకనే మనం ఇక్కడ ఇచ్చే ట్రైనింగ్ ఏంటంటే, ఇస్కాన్లో ఈ హరే కృష్ణ వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ ఏంటంటే, సూక్ష్మదేహాన్ని మనం ట్రైన్ చేస్తున్నాం అన్నమాట, ఎల్లప్పుడూ కృష్ణుడి గురించి స్మరించుకునే విధంగా కృష్ణ భావనామృతంతో మన మనస్సు బుద్ధి ఎల్లప్పుడూ ఉంటే అప్పుడు మనము ఈ భౌతిక ప్రపంచాల నుంచి ముక్తి లభించవచ్చు మనకు. అందుకే ఆ ట్రైనింగ్ మనకి ఇక్కడ ఇస్కాన్లో లభిస్తుంది అన్నమాట. ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్ ట్రైనింగ్, ఎడ్యుకేషన్. ఇది అసలైన విద్య, అసలైన జ్ఞానం, అసలైన శిక్షణ ప్రతి మనిషికి కావాల్సింది. అప్పుడే మనిషి తన జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు, ముక్తి లభించవచ్చు, భగవద్ధామానికి తిరిగి వెళ్ళవచ్చు. లేకపోతే మళ్ళీ ఇంకొక శరీరాన్ని ధరించాల్సింది. ఎందుకు అందుకని మనము ఇలా ఎందుకు కృష్ణుడి గురించి మనం తెలుసుకోవడం ద్వారా, కృష్ణుడి గురించి జ్ఞానం పొందడం ద్వారా, కృష్ణుడి గురించి స్మరించుకోవడం ద్వారా మనకి ఏం జరుగుతుంది? జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వ్యక్తి తత్వత త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సుఅర్జున. కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో, నా జన్మ కర్మ ఇవన్నీ కూడా దివ్యం అనే విషయాలు ఎవరైతే అర్థం చేసుకుంటారో, నా తత్వాన్ని ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళు మళ్ళీ ఈ యొక్క భౌతిక ప్రపంచంలో జన్మ ఎత్తాల్సిన అవసరం లేదు, వాళ్ళు నా దగ్గరకు వచ్చేస్తాను నా ధామానికి. కృష్ణుడు ఈ గ్యారంటీ ఇస్తున్నాడు. అందుకని మనం కృష్ణుడి గురించి చర్చించుకుంటున్నాం, అందుకని మనం కృష్ణుడు లీలలు కానీ కృష్ణుడు గుణ రూప మహిమల్ని చర్చించుకున్నాం, కృష్ణుడు నామాన్ని జపిస్తున్నాం, కృష్ణ భావనామృతంలో ఉండడానికి ప్రయత్నిస్తున్నాం. సో దీనికి ఒక ఉత్తమమైన ఉదాహరణ ఎన్నోసార్లు ప్రభుపాదులు వారు ఇచ్చారు, ఇక్కడ మళ్ళీ ఇస్తున్నారు, అంబరీష్ మహారాజు యొక్క ఉదాహరణ. ఆయన ఎప్పుడు తన మనస్సుని, అందుకని ఫస్ట్ లైన్ అంబరీష్ మహారాజు తన మనస్సు ఇంద్రియాల్ని అన్ని ఇంద్రియాలని మనస్సుని కూడా సంపూర్ణంగా భగవంతుడి భక్తులు ఎలాగా యుక్తపరచాడైన ఉత్తమ ఉదాహరణ అంబరీష్ మహారాజు. సవై మనః కృష్ణ పదారవిందయో. సో ఆయన మొదట మొదలుపెట్టింది ఎక్కడి నుంచి, మనస్సు. ఒక్కసారి మనస్సు కృష్ణుడి సేవలో నిమగ్నమైపోయిందంటే, కృష్ణుడి పాద పద్మాల్లో నిమగ్నమైపోయిందంటే మనస్సు ఏదో అందరికీ డైరెక్షన్ ఇచ్చేది. సో అన్ని ఇంద్రియాలు కూడా చాలా ఈజీగా మనం భగవంతుడి సేవలో యుక్తపరచచ్చు అన్నమాట, చాలా ఈజీ. కానీ ఫస్ట్ మనస్సు భగవంతుడి యొక్క పాద పద్మాలపైన కేంద్రీకరించాలి, మనస్సు కోరుకోవాలి నేను భగవంతుడి సేవ చేయాలి. అప్పుడు అన్ని కాళ్ళు చేతులు అన్ని కళ్ళు చెవులు అన్నీ కూడా భగవంతుడి సేవలో నిమగ్నం అయిపోతాయి. అందుకనే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అందుకే ఎలా మనం ఇలా మనస్సు ద్వారా ఎల్లప్పుడూ భగవంతుడు చింతించుకుంటేనే మనం భగవద్ధామానికి వెళ్ళిపోతాం అనే విషయాన్ని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ఇదే మొత్తం గీత యొక్క సారం. మీరు గీతాలో అన్నిటికన్నా ముఖ్యమైన శ్లోకం, అసలు గీతా సారం ఏంటి అని అడిగితే, గీత మధ్యలో ఎగ్జాక్ట్ మిడిల్లో 9.34లో ఇచ్చారు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజి మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మన్మనా భవ మద్భక్తో, మనస్సులో ఎప్పుడు నా గురించే ధ్యానిస్తాడు ఎవరు, నా భక్తుడు ఎల్లప్పుడూ నా గురించే చింతిస్తాడు. మధ్యాజి మాం నమస్కురు, నన్నే పూజిస్తాడు, నాకు నమస్కారం చేస్తాడు, అన్నీ కూడా నాకు అర్పిస్తాడు. మామే వైశ్యసి యుక్త్వయం, అటువంటి వ్యక్తి ఎల్లప్పుడూ నన్ను భుజించి భజించుకొని నాకే అన్నీ అర్పించుకున్న వ్యక్తి, అతను తప్పకుండా కూడా ఆత్మానం మత్పరాయణ, అతను అవశ్యం తప్పకుండా నా దగ్గర తిరిగి వస్తాడు. సో భగవద్ధామానికి తిరిగి వెళ్ళడానికి ఫార్ములా, అసలు ఏంటి పద్ధతి అనేది ఇక్కడ భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజి మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణ. సో ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం అనమాట, ఇది సారం, గీతా సారం ఇది. సో దీనికే ఎలా ఎప్పుడు ఎల్లప్పుడూ మనం భగవంతుడి గురించి చింతించుకోవడానికి ఏం చేయాలి అనేది మనం ఇస్కాన్లో నేర్చుకునేది. దానిలో భాగంగానే ఇది ఒకటి, శ్రీమద్ భాగవతం. ప్రతిరోజు శ్రీమద్ భాగవతం చదవడం వినడం అనేది, శ్రవణం కీర్తనం చేయడం అనేది ముఖ్యమైన అంగం భక్తిలో, మనకి మొదటి అంగం.
మమైతే మనసాయ అసావహమితి భ్రువన్ గృహ్ణీయత్త పుమాన్ రాధం కర్మయేనా పునర్భవ.
ఇప్పుడు ఒక జీవాత్మ ఈ శరీరంలో ఉండి, నేనే ఈ శరీరం, నేనే ఇది, నా యొక్క కర్తవ్యం ఇది, నేను ఇది చేస్తాను, అలా ఊహించుకుంటూ ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మనోకల్పితమైన చింతనలు, ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. ఎందుకంటే శరీరమే శాశ్వతం కాదు. సో ఈ శరీరం ద్వారా ఏం చేస్తామో దీని గురించి ఆలోచిస్తుంటే కొన్ని రోజుల తర్వాత శరీరం వెళ్ళిపోతుంది, ఈ చింత అంతా వేస్ట్ అయిపోతుంది. సో అందుకనే ఒకవేళ భగవంతుడి కృప ద్వారా ఈ వ్యక్తి ఏవైతే ఆలోచిస్తున్నాడో, ఈ జీవాత్మ, దాని ప్రకారం అవి ఆ ఆశలు కోరికలు తీర్చుకోవడానికి అతనికి దానికి తగ్గట్టుగా ఇంకో శరీరం లభిస్తుంది. అందుకని మనం ఒకవేళ ఎల్లప్పుడూ ఆలోచించుకుంటాం మేము భగవంతుడికి సేవ చేసుకోవాలని ఆలోచించుకుంటూనే మనం జీవించి మృతి చెందితే మనం భగవద్ధామానికి వెళ్ళి అక్కడ భగవంతుడికి సేవ చేసుకుంటాం. లేదంటే ఈ భౌతిక కార్యాల్లోనే నేను ఇది, నేను అది, నేను ఇది చేస్తాను, అది చేయాలనుకుంటున్నాను, ఇలా భోగించాలనుకుంటున్నాను, ఇది సాధించాలనుకుంటున్నాను, ఈ భౌతిక ప్రపంచంలోనే ఉంటారు, ఇంకో శరీరం లభిస్తుంది. మీరు సాధించుకోవాల్సిన మీ కోరికలన్నీ తీర్చుకోవడానికి ఇంకో శరీరం ఇస్తారు మీకు. ప్రభుపాల్ వారు ఒకటి ఉదాహరణ ఇస్తున్నారు. ఒక మనిషి అంట చచ్చిపోయే ముందు డాక్టర్ని అడుగుతున్నాడంట, నాకు ఇంకా కొన్ని ఏళ్ళు బతికే విధంగా మీరు నాకు చికిత్స చేయండి, మీకు ఎంత డబ్బు కావాలంటే నేను అంత ఇస్తాను, ఎందుకంటే నేను ఎన్నో ప్లాన్లు చేసుకున్నాను, ఇవి ఇవి చేయాలి అవి చేయాలని. సో అవన్నీ చేసుకోవాలంటే ఇంకా కొన్ని సంవత్సరాలు కావాలి నాకు. సో ఇదన్నమాట మూర్ఖత్వం. ఇవాళ రేపు జనాలు మూర్ఖత్వం ఏంటంటే ఇదే. చచ్చిపోయే ముందు కూడా నేను చేసుకున్న ప్లాన్లన్నీ ఎలా, నేను ఏదో చేద్దాం అనుకున్నాను, ఇది పూర్తయ్యేది ఎలా, నేను ఎంత పెద్ద బంగ్లా కట్టాను, దీనికి ఏమైపోతుంది, ఎంతో ఆస్తి సంపాదించాను, దాన్ని ఎవరు కాపాడతారు, నా బిజినెస్ ఎవరు రన్ చేస్తారు, నా వ్యాపారం ఏమైపోతుంది, ఇదే చింతనలో నా పిల్లం ఏమైపోతుంది, నా బిడ్డలు ఏమైపోతారు, ఇలాగే ఆలోచిస్తూ చేస్తూ చేస్తూనే మృతి చెందుతాడు వ్యక్తి. దానికోసం కోరుకుంటుంటాడు డాక్టర్ని, ఎలాగైనా సరే నన్ను బతికించండి, ఎలాగైనా సరే నన్ను బతికించండి. సో అందుకనే ఇలా చింతించకూడదు. మనం కృష్ణుడి గురించి చింతిస్తూ మృతి చెందితే భగవద్ధామానికి వెళ్ళిపోతాం. సో మనకేం లాస్ లేదు, ఇక్కడున్నా మనం భగవంతుడికి సేవ చేసుకుంటాం, మృతి చెంది భగవద్ధామానికి వెళ్తే అక్కడ కూడా సేవ చేసుకుంటాం. సో అదే మన జీవిత లక్ష్యంగా ఉండాలన్నమాట.
యతానుమీయతే చిత్తం ఉభయైరింద్రియే హితైః ఏవం ప్రాగ్దేహజం కర్మ లక్ష్యతే చిత్తవృత్తిభిః.
సో ఒక వ్యక్తి ఏంటంటే అతని యొక్క చేతనను అర్థం చేసుకోగలడు రెండు రకాల ఇంద్రియాల యొక్క కార్యాల ద్వారా. ఒకటి ఏమంటే జ్ఞానేంద్రియాలు, ఇంకోటి కర్మేంద్రియాలు. అవునా? అంటే మనం ఎటువంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల ద్వారా ఎటువంటి కార్యాలు చేస్తున్నామో దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది మీరు మనసులో ఏమని చెప్పాలి. అంతేనా? మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చింది? మనస్సు నుంచి, మీ మెదడు నుంచి కదా. సూక్ష్మదేహం నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, ఆదేశాలు. అవి మనం ఆ జ్ఞానేంద్రియాల కర్మేంద్రియాల ద్వారా చేస్తున్నాం. అంటే మన జ్ఞానేంద్రియాల కర్మేంద్రియాల యొక్క కార్యాల ద్వారా మన మనసులో ఏముందనే విషయం అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు అనే దాన్ని బట్టి అతను మనసులో ఏం ఆలోచించాడు అనే విషయాన్ని గ్రహించవచ్చు కదా. అలాగే మనము ఇటువంటి మనస్తత్వం మనకి ఈరోజు కలిగి ఉంది, ఈ వ్యక్తి ఈ విధంగా ఆలోచిస్తున్నాడు అంటే పూర్వపు జన్మలో అతను ఎటువంటి కార్యాలు చేసుండాడు, అతను ఎటువంటి దేహాన్ని ధరించి ఉంటాడు అనే విషయాన్ని మీరు ఊహించుకోవచ్చు. సో ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉందని ప్రభుపాల ద్వారా రాశారు, ద ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. అంటే ముఖాన్ని చూసి మనసులో ఏముందో చెప్పొచ్చంట. ఎందుకంటే మన మనసులో ఉన్న ఎలాంటి ఆలోచనలు దాని ప్రకారం మనం మన యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మన ముఖంలో అవి కనిపిస్తాయి. సో అందుకే ముఖాన్ని చూసి, ఆయన ముఖంలో ఉన్న ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ చూసి అతని మనసులో ఏమనుకుంటున్నాడో మనం గ్రహించవచ్చు. అంటే మన భౌతిక శరీరంలో, స్థూల శరీరంలో జరిగే అన్ని రకాల పరివర్తనలు, మార్పులు అన్నీ కూడా మన యొక్క మానసిక పరిస్థితిని సంకేతిస్తున్నాయి అనే విషయాన్ని మనం గ్రహించవచ్చు. ఒకవేళ ఉదాహరణకి ప్రభుపాల వారు చెప్తున్నారు, ఒకవేళ మీ మనస్సులో మీకు క్రోధం వచ్చింది అనుకోండి, మీ కోపం వచ్చింది మనసులో, అప్పుడు వెంటనే ఏమవుతుంది, మీరు మీ నాలుక ఏం చేస్తుంది, రకరకాల అనుచితమైన వాక్యాలు చేస్తుంది. ఎవరినో తిడతారు, లేకపోతే ఎవరినో ఏదో అంటారు, అవునా, ఎవరిపైన అరుస్తారు. సో నాలుక ఒక రకంగా వ్యవహరిస్తుంది అనమాట. మీకు క్రోధంగా ఉంటే, మనసులో క్రోధం ఉంటే ఎక్కడ, నాలుక ద్వారా వ్యవహరిస్తారు. ఒకవేళ మీరు ఆ క్రోధాన్ని చేతుల ద్వారా వ్యక్తించాలంటే చేతితోనే ఎవరినో ఒకటి కొడతారనమాట, చెంపదెబ్బ కొడతారు, లేకుంటే ముట్టికాయ కొడతారు, అలా విధంగా. సో చేతితో కొట్టడం, తద్వారా మనసులో ఉన్న క్రోధాన్ని చేయి ద్వారా వ్యక్తం చేయొచ్చు. సో జ్ఞానేంద్రియాలు లేకపోతే కర్మేంద్రియాల ద్వారా ఇలా వ్యక్తం చేస్తారు. కాళ్ళతో అయితే ఇంకొకరు తంతారనమాట. సో ఈ విధంగా ఆ కాళ్ళు చేతులతోనైతే మీరు కొట్టడం తనడం చేస్తారు, నాలుకతోనైతే తిడతారు. ఈ విధంగా క్రోధాన్ని వ్యక్తం చేస్తారు ఒక వ్యక్తి. అంటే మనసులో ఉన్న క్రోధాన్ని, సూక్ష్మదేహంలో ఉన్న క్రోధాన్ని స్థూల శరీరంలో ఈ కాళ్ళు చేతులు లేకపోతే మన కళ్ళు అయితే ఎర్ర చేస్తారు, కళ్ళు ఎర్ర చేస్తారు, అవునా. సో ముక్కైతే శ్వాస అయితే మీరు క్రోధంతో ఉంటే శ్వాస ఎక్కువ పీల్చుకుంటారు. సో బేసికల్లీ ఏంటంటే మీ యొక్క ఇంద్రియాలు, మనసు, మన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల ద్వారా ఈ మనసులో ఉన్న క్రోధాన్ని వ్యక్తం చేస్తారు వివిధ రకాలుగా. సో అదేవిధంగా మీరు ఎప్పుడైతే హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తారో మీరు శుద్ధమైపోతారు. అప్పుడు మీరు భక్తిలో ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు మీరు నృత్యం చేస్తారు, ఉన్మత్తమైపోయి భగవంతుడి కీర్తనలో నృత్యం చేస్తారు. ఇంకా అష్టసాత్విక వికారాలకు వెళ్ళిపోతారు, అష్టసాత్విక వికారాలు. అప్పుడు కూడా ఇవన్నీ కూడా మన ఆధ్యాత్మిక స్థాయిలో ఉంటాయన్నమాట. రకరకాల వికారాలు శరీరంలో మార్పులు చూస్తారు, ఇవి ఆధ్యాత్మిక స్థలంలో జరుగుతాయి ఎప్పుడైతే మీరు భక్తిలో ఉన్మత్తమైపోయి నృత్యం చేస్తారు. సో కృష్ణ చేతనతో ఉన్నప్పుడు ఎటువంటి రకరకాల అలాగే ఎలాగైతే మనం క్రోధం వచ్చినప్పుడు రకరకాల వికారాలు కనిపిస్తాయి శరీరాలు, అలాగే మీరు కృష్ణ చైతన్యం ఉన్నప్పుడు రకరకాలుగా మన కార్యాలు చేస్తామన్నమాట, శరీరంలో మార్పులు జరుగుతాయి. నెక్స్ట్ 64వ శ్లోకం.
నానుభూతం కుచానేన దేహేన దృష్టమశ్రుతం కదాచిత్ ఉపలభ్యేత యద్రూపం యాదృగాత్మని.
ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే సడన్గా మనం ఎప్పుడు ఏ అనుభవం లేనిది సడన్గా ఈరోజు దాని గురించి వింటాము, చూస్తాము, ఆలోచిస్తాము, మన మనసులో వచ్చేస్తుంది. ఎప్పుడు దీన్ని అలా అటువంటిది అనుభవించలేదు కానీ ఈరోజు అనుభవిస్తాం. అంటే ఒక్కొక్కసారి మనకి ఎటువంటి కళలు వస్తాయంటే కళ్ళలో ఎటువంటి చూసేస్తామంటే ఎప్పుడు మనం ఆ కళ్ళల్లో చూసిన విషయాలు, వస్తువులు, వ్యక్తులు కానీ ఎప్పుడు మనం జీవితంలో చూడలేదు. ఈ జీవితంలో ఎప్పుడు అటువంటి విషయాల్ని చూడలేదు కానీ సడన్గా కళ్ళలో అటువంటి అనుభవాలు వచ్చేసాయి, మనసులో అటువంటి ఆలోచనలు వచ్చేసాయి. ఎలాగంటే ఒక్కొక్కసారి మనం కళ్ళు కంటాం, మనం ఆకాశంలో ఎగురుతున్నట్టు, కానీ ఆకాశంలో అయితే ఈసారి ఎప్పుడు ఎగరలేదే. అంటే ఏంటంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్నాం, ఆకాశంలో ఎగురుతున్నట్టు కళ వస్తుందంటే మనం పూర్వపు జన్మలు ఎప్పుడో ఇక దేవత రూపంలో ఉండొచ్చు, లేకపోతే ఇటువంటి ఏదో ఆకాశ ప్రయాణం చేసే ప్రాణుల శరీరంలో ఉండొచ్చు, లేకపోతే వ్యక్తుల శరీరంలో ఉండొచ్చు, ఆస్ట్రోనాట్ శరీరం అయి ఉండొచ్చు. తద్వారా మనం ఇలా ఆకాశంలో ప్రయాణించాం ముందు ఎప్పుడో పోయిన జన్మలు, అందుకే ఇప్పుడు అలాంటి కళ అంటున్నాం మనం. ఎందుకంటే మన మనసులో ఎప్పుడెప్పుడో ఎన్నో జన్మలు, పూర్వపు జన్మలు ఎన్నో చేసిన కార్యాల యొక్క అన్ని ఇంప్రెషన్స్ మన మనస్సులో ఉన్నాయి, ఎక్కడో లోతులో మనసులో దాచుకొని ఉన్నాయి, అవి అప్పుడప్పుడు సడన్గా బయటకు వస్తాయన్నమాట. ఎలాగైతే మీరు చూస్తారు అప్పుడప్పుడు నీటిలో కింద ఎక్కడో ఏదో కులిపోతూ ఉంటుంది, అప్పుడు ఆ బుడగలు రూపంలో అక్కడి నుంచి గ్యాస్ వస్తుందన్నమాట, ఆ బుడగల రూపంలో బయటకు వచ్చేసి ఆ బుడగలన్నీ కింద నుంచి పైకి వచ్చి పైన నీటి పైన సర్ఫేస్ వరకు వచ్చేసి పగిలిపోతాయి. సో కింద నుంచి బుడగలు పైకి వస్తాయి. సో అలాగే ఎక్కడో మనసులో అది ఎక్కడో దాక్కుని ఉందన్నమాట, ఎప్పుడో ఎన్నో జన్మల్లో చేసిన కార్యాలన్నీ కూడా అవి అప్పుడప్పుడు అలా బుడగలు బయటకు వచ్చినట్టుగా అప్పుడప్పుడు ఆ ఆలోచనలు, దాని థాట్స్, లేకపోతే ఆ కళలు బయటకు వచ్చేస్తుంటాయి. ఇది మనకు ఒక సాక్ష్యం. అంటే మనం ఎప్పుడు చూడని వస్తువులు, ఎప్పుడు అనుభవించని విషయాలు అన్నీ సడన్గా మనసులో వచ్చేస్తాయి, లేకపోతే సడన్గా మనం కళ్ళో కంటాము. దీనికి అర్థం ఏంటంటే మనం పూర్వపు జన్మల్లో ఎప్పుడో ఇటువంటి అన్ని అనుభవాలను మనం చూసాము, చేసామని. అంటే మనసులో పూర్వపు జన్మపు అన్ని అనుభవాలన్నీ కూడా దాగి ఉన్నాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే సాక్ష్యం. ఇలా చెప్తున్నారు నారదుని మనకి. కానీ అలాగే ఒకవేళ మనము ప్రతి జన్మ నుంచి కనెక్షన్ ఉంది, ఇలా ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి కనెక్షన్. ఒకవేళ ఒక్కొక్కసారి కొంతమంది అంటారు, అరే వీడు పుట్టుకతోనే మహాకవి, వీడు పుట్టుకతోనే సైంటిస్టు, లేకపోతే పుట్టుకతోనే వీడు భక్తుడు. ఎలాగైతే అంబరీష్ మహారాజు ఎల్లప్పుడూ కృష్ణుడి గురించే నిరంతరం చింతించేవారు తన జీవితంలో, సవై మన కృష్ణ పదారంధ విందయో. సో ఇలా చింతిస్తే మనం భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోతాం ఈ భౌతిక ఈ యొక్క జీవితం తర్వాత. ఎందుకంటే ఒకవేళ మనం ఈ జన్మలో సంపూర్ణంగా కృష్ణ భావనామృతం అవ్వలేకపోతే వచ్చే జన్మలో అది కంటిన్యూ అవుతుంది. ఎవరైనా అనొచ్చు, అయ్యో ప్రభు మనం కంప్లీట్లీ 100% కృష్ణ భావనామృతం అవ్వడానికి ట్రై చేస్తున్నాం, కానీ ఒకవేళ కంప్లీట్గా 100% కృష్ణ భావనామృతం ఈ జీవితంలో కాకపోతే మృత్యు సమయం వరకు మనం ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాము, కంప్లీట్ అవ్వలేకపోయింది ఇంకా, అలాంటప్పుడు లాస్ ఏమీ అవ్వదు. మీరు సంపాదించుకున్న డబ్బంతా మీరు మృత్యు సమయంలో లాస్ అయిపోయినట్టే, దాన్ని తీసుకెళ్ళలేరు. మీరు ఎన్ని బంగ్లాలు ఎన్ని బండ్లు కొనుక్కున్నా, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నా, ఎంతమంది భార్య ఉన్నా, లేకపోతే ఎంత సంపద ఉన్నా, ఎంత చదువుకున్నా, ఏది కూడా మీతో పాటు మృత్యు సమయంలో రాదనమాట, అన్నీ వదిలేయాల్సిందే. మరి ఏమొస్తుంది? మీరు చేసుకున్న కర్మలు, పాపపుణ్యాలు, అలాగే మీరు చేసుకున్న భక్తి. భక్తిలో స్పెషాలిటీ ఏంటండి, పాపపుణ్య కర్మాలు మీరు చేసుకుని దాని ఫలితాలు మీరు అనుభవిస్తారు, దానికి తగ్గట్టుగా మీకు సుఖము దుఃఖము లభిస్తుంది, శరీరం లభిస్తుంది. కానీ మీరు భక్తి చేసుకుంటే ఏంటంటే, మీరు ఎంత 50% చేసుకుంటే భక్తి, నెక్స్ట్ జీవితంలో మళ్ళీ 51% నుంచే మీరు భక్తి స్టార్ట్ చేస్తారు. సో అందుకని చూడండి మీరు, ఈ జీవితంలో కొంతమంది పుట్టగానే చిన్నప్పటి నుంచే భగవంతుడి పైన భక్తి ఉంటుంది, కొంతమందికి ఉండదు. దాని అర్థం ఏంటి అంటే వీడు పూర్వజన్మంలోనే ఏదో భక్తి చేసుకున్నాడు, ఎంతో అంత భక్తి చేసుకున్నాడు. అందుకే ఇప్పుడు సడన్గా ఇక్కడ చిన్నతనం నుంచి ఆయనకి భగవంతుడి పైన భక్తి పట్ల ఎంతో శ్రద్ధ ఆసక్తి, సహజంగా ఆయన భక్తి చేసుకుంటాడు. సో కొంతమందికి ఎంత ప్రయత్నించినా వాళ్ళు భక్తులు అవ్వరు, కొంతమంది చాలా ఈజీగా భక్తులు అయిపోతారు. సో ఇదంతా కొంచెం పూర్వజన్మం యొక్క కనెక్షన్ ఉంటుందన్నమాట దీనికి కూడా. సో అలా అనమాట. అందుకనే ఎవరైతే ముందు జన్మలో భక్తి చేసుకున్నారో వాళ్ళకి మంచి లాభం ఏంటంటే, ప్లస్ పాయింట్ ఏంటంటే, వాళ్ళకి ఎటువంటి అవకాశం లభిస్తుందంటే నెక్స్ట్ జన్మలో వాళ్ళు బాగా మళ్ళీ భక్తి చేసుకోవడానికి, ఎక్కడ వరకు ఇన్కంప్లీట్ అయిందో భక్తి అక్కడ నుంచి కంటిన్యూ చేసుకోవడానికి. ప్రాప్య పుణ్యకృతం లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగో భ్రష్టో బిజాయతే. సో ఒకవేళ ఒక వ్యక్తి ఎంతో రోజులు ఈ యొక్క భక్తి యోగను అనుసరించిన తర్వాత ఒకవేళ అతను చనిపోతే, పతనమైపోతే, అప్పుడు అతను ప్రాప్య పుణ్యకృతం లోకాన్, పుణ్యలోకాలు, స్వర్గలోకాలు, అటువంటి లోకాలని ప్రాప్తి ఆయనకు లభిస్తుంది. అలా ఎన్నో సంవత్సరాలు అలా పుణ్యలోకాల్లో నివసించిన తర్వాత తిరిగి అతనికి ఒక మంచి శుచీనాం శ్రీమతాం గేహే, అంటే మంచి శుచీనాం, ఎంతో శుచి అంటే క్లీన్గా ఉండేవాళ్ళు అనమాట, మంచి సంస్కారవంతులైన వ్యక్తులు యొక్క పరివారంలో తల్లిదండ్రులు లభిస్తారు, లేకపోతే మంచి ధనికుల యొక్క అంటే భక్తుల యొక్క పరివారంలో కానీ, లేకపోతే ఎంతో ధనికుల యొక్క పరివారంలో వాళ్ళకి జన్మ లభిస్తుంది, ఎంతో ఐశ్వర్యవంతులైన పరివారంలో వాళ్ళు జన్మిస్తారు, లేకపోతే భక్తుల పరివారంలో. కానీ ఒకవేళ మనం బాగా ధ్యానం చేసుకొని ఇదే జీవితంలో బాగా భక్తి చేసుకుంటే, హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకుంటే, కృష్ణ భావనామృతంతో జీవితాంతం ఉండడానికి ప్రయత్నిస్తే, మనము నిస్సంకోచంగా ఈ జీవితంలో మృతి చెందిన తర్వాత భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోతాం, కృష్ణలోకానికి, గోలోకధామానికి వెళ్ళిపోతాం అని ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. తేనాస్య తాదృశం రాజాలింగ్యో దేహ సంభవం శ్రద్ధాస్వానానుభూతోర్తో నమనస్పృష్టుమర్హతి. సో ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ, అందుకనే ఓ రాజా, ఓ ఈ జీవాత్మ, ఈ జీవాత్మకి సూక్ష్మ దేహం అనేది ఒకటి ఉంది. ఈ సూక్ష్మ దేహంలోనే అన్ని రకాల ఆలోచనలు, ఇచ్ఛలు, కోరికలు ఇవన్నీ కూరుకొని ఉన్నాయి. ఇంకా పూర్వపు జన్మలు చేసిన అన్ని అనుభవాలు కూడా అందులోనే దాగి ఉన్నాయి. ఇది నిశ్చితం, ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఇది సత్యం, ఈ విషయాన్ని గ్రహించో రాజా అని నారదుని చెప్తున్నాడు. నీకు అసలు ఎప్పుడు అనుభవం లేనిది పూర్వజన్మంలో అటువంటిది సడన్గా నీ మనసులోకి ఏం రాదు, ఎప్పుడో ఎక్కడో ఇటువంటిది అనుభవించావు, అందుకనే ఈరోజు అది నీ మనసులోకి వచ్చేస్తుంది. అందుకనే మనం మనస్సు శుద్ధపరచుకోవాలి. మన మనస్సు ఏం కోరుకుంటుందో దాన్ని బట్టే నెక్స్ట్ శరీరం మనకు లభిస్తుంది. అందుకే మనం మనస్సుని శుద్ధపరచుకొని మనం ఎప్పుడు భగవంతుడి గురించి, భక్తి గురించి, భగవంతుడి సేవ గురించే స్మరించుకొని కోరుకునే విధంగా మన మనస్సుని తయారు చేసుకోవాలి. అప్పుడు మనం అలా కృష్ణ భావనామృతంతో మనము ఈ యొక్క కృష్ణ భావనామృతాన్ని అనుసరిస్తే పద్ధతిని, భక్తి యోగ మార్గాన్ని, అప్పుడు మనము వచ్చే జన్మలో మనకు అటువంటి ఆధ్యాత్మిక శరీరం లభిస్తుంది, భగవద్ధామంలోకి మనం వెళ్ళిపోవచ్చు. సో అందుకనే ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఇలా కృష్ణ భావనామృతంలో ఉండి ఎల్లప్పుడూ సంపూర్ణంగా భగవంతుడికి భక్తి చేసుకుంటుంటే, మీరు ఈ శరీరంలో ఉన్నా కానీ మీరు ముక్త జీవులతో సమానం. ఇది రూప గోస్వామి పాద మన ఆచార్యులు చెప్తున్నారు, చాలా ముఖ్యమైన పాయింట్. ఇహ యస్య హరేర్ దాసే కర్మణ మనస గిర నిఖిలాశ్వప్యవస్థాసు జీవన్ముక్త సముచ్యతే. మీరు జీవించి ఉన్నా సరే మీరు ముక్తులతో సమానం. ఎవరు? ఒకవేళ ఎవరైతే సంపూర్ణంగా హరిదాసులై భగవంతుడికి సేవ చేసుకుంటున్నారు, ఎవరైతే సంపూర్ణంగా మనస వాచ కర్మన భగవంతుడికి సేవ చేసుకుంటున్నారో నిరంతరం, వాళ్ళు జీవించి ఉన్నా, ఈ భౌతిక దేహంలో ఉన్న వాళ్ళు ముక్త జీవులతో సమానం. ఎందుకంటే వాళ్ళకి తేడా లేదు, వాళ్ళు చనిపోయిన తర్వాత నిస్సంకోచంగా వాళ్ళకి ఆధ్యాత్మిక శరీరం లభిస్తుంది, భగవద్ధామానికి వెళ్తారు, భగవంతుడి సేవలో నియుక్తం అయిపోతారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడున్నా ఏం చేస్తున్నారు? భగవంతుడి సేవ భక్తి. మృతి చెందిన తర్వాత ఏం చేస్తారు? భగవంతుడికి సేవ భక్తి. సో అంటే వాళ్ళు ఆల్రెడీ ముక్తావస్థలో ఉన్నట్టు, ఈ శరీరంలో ఉన్నా కానీ అని మనకు రూప గోస్వామి పాట చెప్తున్నారు. సో నెక్స్ట్ 66వ శ్లోకం చూద్దామంట.
మన ఏవ మనుష్యస్య పూర్వరూపాని సంశతి భవిష్యతశ్చ భద్రం తే తథైవ న భవిష్యతః.
ఓ రాజా, నీకు అంతా మంగళం శుభం కలుగుగాక. సో ఇక్కడ నారదుని ఏం చెప్తున్నాడు, ఈ మనస్సు, ఈ మనస్సే కారణం, ఈ మనస్సు ఏ కారణం, ఈ మనస్సు ద్వారా ఏం ఆలోచిస్తున్నావు, ఎటువంటి విషయాలతో సాంగత్యం చేస్తుంది మనస్సు, దాని కారణంగానే వచ్చే శరీరం ఎటువంటిది లభిస్తుందో అది నీకు తేల్చి చెప్తుంది, దాని మీద ఆధారపడి ఉంటుంది. మన యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో, మన మానసిక పరిస్థితిని గమనించి మీ యొక్క పూర్వపు జన్మ ఎటువంటిది ఉండుంటుందో మీరు ఇప్పుడే ఆలోచించవచ్చు, అర్థం చేసుకోవచ్చు. అలాగే మీ భవిష్యత్తులో మీకు ఎటువంటి జన్మ లభిస్తుందో ఆ విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. సో మీ మనస్సు అనేది మీ పూర్వపు జన్మ గురించి, భవిష్యత్తు జన్మ గురించి, రెండింటి గురించి చెప్తుంది. ఇప్పుడు నీకు ఎటువంటి మానసిక పరిస్థితి ఉంది, దాన్ని బట్టి మనం చెప్పొచ్చు వీడు పోయిన జన్మలో ఏం చేసి ఉంటాడు, ఏమయ్యి ఉంటాడు. ఇప్పుడు మీరు ఎలా ఆలోచిస్తున్నారు, ఏం కోరుకుంటున్నారో దాన్ని బట్టి మనం చెప్పొచ్చు నెక్స్ట్ జన్మ వీడికి ఏం దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఒక వ్యక్తి భక్తుడైతే, భగవంతుడికి గనక ఒక వ్యక్తి భక్తుడు అయ్యాడు అనుకోండి, ఒక వ్యక్తి భగవంతుడికి భక్తుడయి ఉన్నాడంటే జన్మతోనే లేకపోతే పుట్టుకతోనే లేకపోతే చాలా సహజంగా భక్తి మార్గాన్ని అనుసరిస్తున్నాడు, భక్తి చేసుకుంటున్నాడు. భగవంతుడికి చాలా తక్కువ మంది అండి భక్తి చేసుకునేది మొత్తం లోకంలో, మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రజల్లో ఒక 1% వాళ్ళు కూడా కృష్ణుడు భక్తులు లేరు, చాలా తక్కువ అరుదు. సో అలా నూటికో కోటికో ఒకరు శుద్ధ భక్తులు ఉంటారు. సో ఇలా ఒక వ్యక్తి భక్తి చేసుకుంటున్నాడు అంటే అతను ఖచ్చితంగా పూర్వపు జన్మలో ఎంతో అంత భక్తి చేసుకునే ఉంటాడు. అలాగే ఒకవేళ ఒక వ్యక్తి ఎప్పుడు ఒక క్రిమినల్ మెంటాలిటీ ఉందనుకోండి, అంటే ఎప్పుడు చూసినా ఏదో ఒక పాపాలు చేయాలి, ఎవరినో చంపాలి, ఎక్కడో దొంగతనం చేయాలి, ఇలా ఎప్పుడు ఆలోచిస్తున్నాడంటే పూర్వపు జన్మలో అతను ఏదో పెద్ద పాపి, పాపాత్ముడు అయ్యి ఉండుంటాడు, ఒక పెద్ద క్రిమినల్ అయ్యి ఉండుంటాడు. సో ఈ విధంగా మనము ఆలోచించవచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మీ మనస్సులో మీరు ఏం ఆలోచిస్తున్నారో దాన్ని బట్టి మీరు ఎక్కడ వెళ్తారో, వచ్చే జన్మలో ఎక్కడ పుడతారో అన్నీ మనం అర్థం చేసుకోవచ్చు. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్య తిష్టంతి రాజసః జగన్య గుణ వృత్తిస్థ అధో గచ్చంతి తామసః. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, మీరు సత్వగుణంలో, సత్వగుణంతో సాంగత్యం చేసి సత్వగుణంలో కార్యాలు చేసుకుంటే ఊర్ధ్వం పైకి వెళ్తారంట, పైలోకాలకు వెళ్తారు, స్వర్గలోకానికి వెళ్తారు, అక్కడ జన్మిస్తారు వచ్చే జన్మలో, స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది మీకు నెక్స్ట్ జన్మలో. మధ్య తిష్టంతి రాజసః, మీరు రజోగుణంలో ప్రవర్తిస్తే, రజోగుణంలో కార్యక్రమాలు చేస్తే, కార్యాలు కర్మలు చేస్తే మధ్య తిష్టని మర్త్యలోకంలో ఇక్కడే పృథ్వీపైనే మళ్ళీ జన్మిస్తారు. జగన్య గుణ వృత్తిస్త అధో గచ్చంతి తామస, అలా కాకుండా తమో గుణంలో వివరిస్తే మీరు నిమ్న యోని ప్రాణులు అంటే ఏ పశువు, ఎటువంటి పక్షులు, అటువంటి నిమ్న జాతుల యొక్క ప్రాణ శరీరాలు లభిస్తాయి, లేకపోతే నరకానికి వెళ్ళిపోతారు, కింది లోకాలకు వెళ్ళిపోతారు. సో మీరు ఎటువంటి కార్యాలు చేస్తే భవిష్యత్తులో ఏం జరుగుతుందో చాలా క్లియర్ ఉందన్నమాట ఇక్కడ, అదే మనకు శాస్త్రాలు క్లియర్ చేస్తున్నాయి. సో అందుకనే యస్యాస్తి, ఇంకొక శ్లోకం ఉంది, యస్యాస్తి భక్తిర్ భగవత్య కించన సర్వైర్ గుణైస్తత్ సమాసతే సురా హరావభక్తస్య కుతో మహద్గుణా మనోరథేన సతి ధావతో బహి. సో మనోరథేన, మనస్సు, మనస్సు అనే రథం పైన మనం ప్రయాణిస్తున్నాము. ఒకవేళ మనకి గనక భగవంతుడి పైన యస్యాస్తి భక్తిర్ భగవత్య కించన సంపూర్ణమైన శ్రద్ధ, భక్తి మనకు భగవంతుడి పట్ల కనుక ఉంటే, అప్పుడు ఆ వ్యక్తిలో అన్ని రకాల సద్గుణాలు, దేవతల్లో ఉండే అన్ని సద్గుణాలు కూడా ఆ వ్యక్తిలో ప్రవేశిస్తాయంట. సహజంగానే ఆ వ్యక్తిలో అన్ని మంచి లక్షణాలు, గుణాలు కనిపిస్తాయి. కానీ ఒకవేళ ఒక వ్యక్తి భక్తుడు కాదనుకోండి, అతనికి ఎన్నో రకాల భౌతిక ఉపాధులు ఉండొచ్చు, అతను ఎన్నో డిగ్రీలు చేస్తుండొచ్చు, ఎన్నో చదువులు చదువుండొచ్చు, ఆయనకి ఆయన దగ్గర ఎన్నో ఆయన ఎంతో రకాల తెలివితేటలు ఉండొచ్చు ఆ వ్యక్తికి, కానీ వాటికి ఏమీ మూల్యం లేదు, వేస్ట్ వాల్యూ లేదు దానికి. ఎందుకు అంటే అతను ఇంకా ఈ భౌతిక మోహ మాయా ప్రపంచంలోనే దానికి విమోహితుడైపోయి మోహితుడైపోయి ఇక్కడే దాని గురించే భ్రమిస్తూ ఉన్నాడు కనుక. సో ఇదన్నమాట పాయింట్. సో మీరు ఎంత తెలివింది మీకు, ఎంత డబ్బుంది మీకు, ఎంత చదువుకున్నారన్నది ముఖ్యం కాదు. ముఖ్యమైనది ఏంటంటే మీరు భగవంతుడికి భక్తుడా కాదా. ఒకవేళ మీరు భగవంతుడికి నిరంతరం భక్తి చేసుకుంటున్నారంటే మీలో అన్ని మంచి లక్షణాలు వచ్చేస్తాయి, భగవద్ధామానికి వెళ్ళిపోతారు, సో జీవితం సార్థకమైపోతుంది. ఇవన్నీ అదేంటండి, ఇన్ని చదువులు చదువుకొని ఇవన్నీ వేస్ట్ అని ఎందుకు అంటున్నారు? భగవంతుడు భక్తుడు కాకపోతే ఏంటి? ఎంత పెద్ద చదువులు చదువుకున్నాను నేను, లేకపోతే ఇంత డబ్బులు సంపాదించాను, నాకు ఇంత పెద్ద ఖ్యాతి ఉంది, నన్ను అందరూ సమ్మానిస్తారు సమాజంలో, నేను చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాను, నాకు చాలా పవర్ ఉంది, నేను పెద్ద నాయకుడిని, నేను పెద్ద రాజకీయ నేతని, మీరు ఏదైనా ఇవ్వండి, ఇవన్నీ మీకు మృత్యు సమయంలో ఏమి హెల్ప్ చేయవు, ఇవన్నీ వేస్ట్, దీనికి వాల్యూ లేదు. మృత్యు సమయంలో మీరు ఎంత భక్తి చేసుకున్నారో అది మాత్రమే మిమ్మల్ని రక్షిస్తుంది, ఇవన్నీ మిమ్మల్ని రక్షించవు. మీ డబ్బు, మీ యొక్క ఫ్యామిలీ, మీ యొక్క పవరు, మీ యొక్క ఏమైనా సరే భౌతిక విషయ వస్తువులు మిమ్మల్ని రక్షించలేవు. మీరు ఎంత తెలివైన వాళ్ళైనా సరే మీ తెలివి పనికిరాదు అక్కడ. సో భగవంతుడి భక్తి చేసుకుంటేనే మీరు అసలైన తెలివైన వాళ్ళన్నమాట. సో ఈ విధంగా మీరు ఇంకా వేరే ఏది ఆశించకుండా భగవంతుడి భక్తి చేసుకుంటే అన్యాభిలాషిత శూన్యం, వేరే ఏవి ఆశించకుండా అన్యాభిలాషిత శూన్యం, వేరే అభిలాషలన్నీ శూన్యం. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాధ్యనావృతం. సో ఇంకా జ్ఞాన కర్మ వీటన్నిటినీ వదిలేసి ఆనుకూల్యేన కృష్ణ అనుశీలనం భక్తిరుత్తమ. కృష్ణుడికి అనుకూలంగా నీకు ఇష్టం వచ్చినట్టు కాదు, కృష్ణుడికి అనుకూలంగా భక్తి చేసుకోవడం ఉత్తమ భక్తి లక్షణం. అలా చేసుకుంటే మనము తప్పకుండా తిరిగి భగవద్ధామానికి వెళ్ళిపోతాం. అదృష్టం అశ్రుతం చాత్ర క్వచిన్ మనసి దృశ్యతే యతా తతానుమంతవ్యం దేశకాల క్రియాశ్రయం. సో ఈ శ్లోకాన్ని చర్చించుకొని మనం ఈరోజు ముగిద్దామంట చర్చ, ఎందుకంటే ఇంకా మిగతా ఉన్న శ్లోకాలన్నీ కూడా మనము నెక్స్ట్ రేపు చర్చించుకుందామంట. లాస్ట్ వరకు ఈ అధ్యాయాన్ని మనం పూర్తి చేద్దామంట. పురంజనుడి ఉపాఖ్యానం ఈ అధ్యాయంతో ముగిసిపోతుంది, సో అది రేపు కంప్లీట్ చేద్దాం. సో ఈరోజు నేను ఈ యొక్క శ్లోకాన్ని చూస్తానంట. ఒక్కొక్కసారి మనము కలల్లో ఎప్పుడు విని కని ఎరగని కొన్ని కొన్ని విషయాల్ని, వింత వింత వస్తువుల్ని మనము కలల్లో దర్శించుకుంటామంట, లేకపోతే అటువంటి అనుభవాల్ని, ఘటనల్ని మనము అనుభవిస్తాం కలల్లో. ఎప్పుడు కూడా అవి మనం చూడలేదు, వినలేదు, మనకు గుర్తులేదు. వింత వస్తువులు, వింత ప్రదేశాలు, వింత అనుభవాలు కలల్లో అకస్మాత్తుగా జరిగిపోతుంటాయి. ఒక ఉదాహరణకి, ఫర్ ఇన్స్టెన్స్, వి మే సీ అన్ ఓషన్ ఆన్ ద పీక్ ఆఫ్ ఎ మౌంటైన్. అంటే కొండ యొక్క శిఖరం పైన సముద్రాన్ని, కొండ శిఖరం పైన సముద్రం ఎలా ఉంటుందండి? కానీ మీరు కళ్ళు అలాంటివి చూశారు, లేకపోతే మీరు చూశారు సముద్రం అంతా కూడా ఎండిపోవడం, కళ్ళో చూశారు, కళ్ళు సముద్రం ఎలా ఎండిపోతుందండి? సో అలాంటివి మీరు చూశారు. ఇవి మామూలుగా అలాంటివి ఎప్పుడు మీకు ఎక్కడ కనిపించవు, కానీ అటువంటి విషయాలు, కొన్ని వస్తువులు, దృశ్యాలు మీరు కళ్ళో చూసేశారు. ఇవన్నీ ఏంటంటే అసలు ఒకసారి మనం ఏం చేస్తుందంటే మన మనస్సు కొత్త కొత్త విషయాల్ని కూడా సృష్టిస్తుంది అన్నమాట. మీరు కొన్ని వస్తువుల్ని, విషయాల్ని, ప్రదేశాలని చూస్తే వాటిని కొంచెం కంబైన్ చేసి, మిక్స్ చేసి మీ కొత్త కొత్త విషయాలు, దృశ్యాలని కళ్ళో చూపిస్తూ ఉంటుందన్నమాట. ఉదాహరణకి మీరు బంగారు పర్వతాన్ని చూసారనుకోండి కళ్ళో, మీరు నిజంగా ఎప్పుడు బంగారు పర్వతాన్ని చూడలేదు, కళ్ళో చూశారు. సో మనకి బంగారం తెలుసు, బంగారాన్ని చూసాము, పర్వతాన్ని చూసాము. ఇప్పుడు మన మనసు ఏంటంటే బంగారు పర్వతాన్ని రెండింటి కలిపేసి మనకి కళ్ళో చూపిస్తున్నారు బంగారు పర్వతం. సో ఈ విధంగా మన మనస్సులో, మన మనస్సు ఏంటంటే కళల్లో రకరకాల విషయ వస్తువులలో కంబైన్ చేసి చూపించేస్తూ ఉంటుంది. సో ఇదంతా మనస్సు చేసే అంత గారడీ అన్నమాట. సో ఇక్కడ వరకు మనం చూద్దాం, సమయం అయిపోయింది. సో మనం రేపు 68వ శ్లోకం నుంచి తీసుకొని ఇంకా లాస్ట్ శ్లోకం వరకు చర్చించుకుందామంట ఈ అధ్యాయంలో. సో ఇంకా విషయాల గురించి ఉంది, ఈ విషయాల గురించి చెప్తారు ఈ అధ్యాయంలో, చూద్దాము. సో ఈరోజు ఇక్కడే ఈ శ్లోకంతో ముగిస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. ఒక విషయం ఏంటంటే, నాకు కొంచెం షెడ్యూల్ కొంచెం అంత కరెక్ట్గా డైనమిక్గా ఉంది. ఒక్కో రోజు ఫ్రీ ఉంటాను, ఒక్కో రోజు ఫ్రీ ఉండను. సో ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు, ఏ రోజు ఫ్రీ ఉంటే అప్పుడు ఆ రోజు నేను భాగవతం క్లాస్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. సో ఎంత వీలైతే అంత తొందరగా నేను లింక్ కూడా పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, మీ అందరి ఓపిక్కి చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. శిల ప్రభుపాదికి జయ. శ్రీమద్ భాగవతం కీ జయ. సమవేత గౌరభక్త వృంద కీ జయ. నితాయ గౌర్ సీతనాథ్ ప్రేమనందే. హరి హరి బోల్.